ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడను తృప్తి చెందనిది మరియు అగ్ని వలె దహించినదియునైన కామమరణి నిత్య వైరిచే ఆవరింపబడును. భాష్యం: ఇంధనముచే అగ్ని ఆర్పబడనట్లు ఎంతటి భోగానుభవము చేతను కామము సంతృప్తి చెందదని మనుస్మృతి అందు తెలుపబడినది. ఈ భౌతిక జగమునందు సర్వకర్మలకు మూలము మైథుర భోగమై ఉన్నది. కనుకనే ఈ జగము మైథురాగారము లేక మైథున భోగ బంధమని పిలువబడును. కారాగారమునందు నేరస్తులు బంధింపబడినట్లు భగవానుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారు మైథున భోగము ద్వారా బంధింపబడుదురు. ఇంద్రియ భోగమునే పరమావధిగా భావించుచు సాధించడి నాగరికత యొక్క పురోగతి అనగా భౌతికత్వమున జీవుడు నిలిచి ఉండవలసిన కాలపరిమితిని పొడిగించుటయే అని భావం. అనగా అజ్ఞానములకు చిహ్నమైన కామమే జీవుని భౌతిక జగములందు బంధించుచున్నది. ఇంద్రియ భోగములు అనుభవించినప్పుడు సుఖభావనము కొద్దిగా కలిగినను వాస్తవములకు అట్టి నామమాత్ర సుఖభావనము ఇంద్రియ భోగికి నిత్య శత్రువై ఉన్నది.
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే
హరే. మనం భగవద్గీత 3వ అధ్యాయం చదువుతున్నాం. ఈ అధ్యాయం పేరు కర్మయోగం. ఈ అధ్యాయంలో 2 శ్లోకాలకు ముందు అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న వేశాడు. ఏమిటా ప్రశ్న? జీవులు భౌతిక సంసారంలో అనేక మంది వాళ్ళు కావాలనుకోకపోయినా ఏదో ఒకటి ప్రేరేపిస్తుంది. వాళ్ళు పాపం చేయాలని అనుకోకపోయినా వాళ్ళు పాపం చేసే విధంగా ఒకటి ప్రేరణ జరుగుతుంది. కొంతమంది చేయాలనుకోవట్లేదు కానీ వాళ్ళు అనుకున్న ప్రేరేపడుతున్నారు. దీనికి కారణం ఏంటి అని అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడు. ఎందువలన వాళ్ళు ఆ విధంగా పాపం చేసే విధంగా ప్రేరేపించబడుతున్నారు, దానికి కారణం ఏంటి అని అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. దీనికి ముందు శ్లోకంలోనే కృష్ణుడు చెప్పాడు ఏమిటి, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. ఏమని ఇప్పుడు అర్జున రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణం. వీళ్ళందరూ కూడా ఈ విధంగా పాపం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న రజోగుణంచే ఉద్భవించిన ఈ కామం ఏదైతే ఉందో, కామం అంటే ఇక్కడ కోరిక, కృష్ణుడు చెప్పిన శ్లోకంలో అక్కడ అర్థం కోరిక అంటే భౌతికమైన కోరికలు, తన యొక్క ఇంద్రియ భోగం కోసం. ఇంద్రియ భోగంలో ప్రప్రథమమైనది ఈ భౌతిక సంసారం మొత్తాన్ని కూడా బంధించేది ఒకే ఒక కోరిక ఉంది. ఆ కోరిక వల్లనే జీవులందరూ ఈ విధంగా అనేక కష్టాలు పడుతున్నారు. ఏమిటా కోరిక అంటే, ఈ శ్లోకంలో ఇప్పుడు ప్రభుపాదులు చెప్తున్నారు భాషలో కామం. కామం అంటే నేరుగా ఒక అర్థం మైథునం, మైథునం చేయాలనే కోరిక. ఈ మైథునం చేయాలనే కోరికే బద్ధజీవుణ్ణి ఈ భౌతిక సంసారానికి బంధిస్తూ ఉంది. ఈ కోరిక నుండి అనేకమైన ఇతర కోరికలు పుడతాయి. ఏమిటి, శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది, పుంసాం స్త్రియాం మైథునీ భావమేతత్ అత గృహక్షేత్ర సుతాప్తవిత్తై జనస్య మోహోయం అహం మమేతి. ఏమిటి, ఈ భౌతిక సంసారానికి జీవుడు బద్ధుడై ఉండడానికి కారణం? మనం చూడవచ్చు, ఒక చెరసాలకు వెళితే దేని ద్వారా బంధిస్తారు అక్కడ వాడిని, ఎవరైతే నేరస్తుల్ని ఎలా బంధిస్తారు, సంఖ్యలు అంటే గొలుసులు, ఇనుప గొలుసులు వేసి బంధిస్తారు. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే భగవంతుడి ఆజ్ఞల్ని ఉల్లంఘించారో వాళ్ళు భౌతిక సంసారంలో బంధించబడతారు. చెరసల్లో ఎవరు ఉంటారు, ఎవరైతే ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను పాటించకుండా ఉల్లంఘించి ప్రవర్తిస్తారో వాళ్ళు చెరసల్లో ఉంచుతారు పోలీసులు. మరి ఇక్కడ భౌతిక సంసారంలో ఎవరు ఉంటారు, మరి ఎవరైతే భగవంతుడి యొక్క రాజ్యం వైకుంఠంలో భగవంతుడి సేవలు చేయకుండా తిరస్కరిస్తారో, నేను భగవంతుడి సేవ చేయను అని ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా కృష్ణుడు చాలా చూడడానికి విచిత్రంగా ఉంటుంది. ఎందువల్లంటే ఇక్కడ ఎవరు కూడా కట్టేయబడి లేరు, తాళ్ళతోనో మనందరినీ కూడా ఎవరు కట్టేయలేం. భౌతిక సంసారం చూడడానికి మనందరం చాలా స్వేచ్ఛగా ఉన్నట్లుగా ఉన్నాం, కానీ మనందరం కూడా ఈ కోరిక ఏదైతే ఉందో మూలమైన కోరిక మైథునం అనే దాని ద్వారా బంధించబడడం. ఎప్పుడైతే ప్రతి ఒక్కడు పుట్టగానే కొంత వయసు రాగానే ఆ కోరిక అనేది కామం వలన ఈ కోరికలన్నీ పుడతాయి అన్నమాట జీవుల్లో. ఎందువల్ల ఈ కామం వచ్చిందంటే భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు మనం వైకుంఠంలో అది ప్రేమ. ఏమిటో ప్రేమ, భగవంతుడి సేవ చేయాలి అనే కోరిక ఉండేది. ఇప్పుడు కూడా కోరిక లేకుండా ఉండడం అనేది ఉండదు. అది ఎప్పుడైతే భగవంతుడిని తిరస్కరించామో, ఉల్లంఘించామో భగవంతుడి యొక్క ఆజ్ఞ సేవని, అది కామంగా మారిపోయాయి. అప్పుడు మనకి భగవంతుడితో సంబంధం వద్దనుకున్నాం, కానీ మనకి ఎవరొకరితో సంబంధం ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, భౌతిక సంసారంలో ఇతర జీవులతోటి పురుషుడు స్త్రీతో సంబంధం ఏర్పరచుకొని దాని ద్వారా ఆనందం పొందుదాం మైథునం ద్వారా అని కోరిక పెరిగింది. ఇదే బంధం. జైల్లో సంఖ్యలు వేస్తారు కానీ ఇక్కడ అలాంటి సంఖ్యలు లేవు. ఏమిటి ఇక్కడ వేసిన సంఖ్యలు అంటే మైథునం, పుంసాం స్త్రియం మైథునీ భావం. ఎప్పుడైతే ఒక పురుషుడు ఒక స్త్రీని ఇష్టపడినట్లు ఇష్టపడి వివాహం చేసుకున్న తర్వాత ఆ బంధం ఇంకా పెరిగిపోతుంది. ఎలాగా, ఈమె నా భార్య, ఈమె నా భార్య అని ఇప్పుడు కూడా అతని మనసులో ఉంటుంది. ఆ స్త్రీ మనసులో ఇతనే నా భర్త, ఇతనే నా భర్త అని ఈ దేహభావంలో ఉంటారు. నేను ఆత్మని, కృష్ణుడు నా నాథుడు, కృష్ణుడు స్వామి, కృష్ణుడు యొక్క సేవకులు మనం ఉందరం, అనే భావాన్ని మర్చిపోతాం. ఎప్పుడైతే తిరిగి మనం ఆ కృష్ణ చైతన్యంలోకి వస్తామో అప్పుడు ఈ బంధాలన్నీ కూడా వాటంతటవే తొలగిపోతాయి. ఇదే మనల్ని బంధించేది. మనకి అనేకమైన ఆతృతకి దుఃఖానికి కారణం ఈ యొక్క బంధమే, భౌతిక సంసారం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కట్టేయబడలేదు, చూడడానికి ఎక్కడ మనల్ని ఎవరు కట్టేయాల. కానీ మనం ఈ కోరిక ద్వారా, ఈ కామం అనే కోరిక ద్వారా మనం బంధించబడిపోయాం. అందువల్లనే శివుల రూపంలో కూడా చెప్తారు ఏమిటంటే, ఎవరైతే ఈ కోరిక నుండి బయటపడతారో, కామ కోరిక నుండి, వాళ్ళు 50% ముక్తిని పొందినట్లే. ఈ కోరిక నుండి ఎవరు బయటపడుతున్నారో వాళ్ళకి 50% ముక్తి లభించినట్లే ఇక్కడే. ఎందువల్ల 50% అంటున్నారంటే, ఇవి కాకుండా ఇంకా మనకు అనేకమైన కోరికలు ఉన్నాయి కామం వలన వచ్చేవి. ఏమిటవి? పూజ, లాభ, ప్రతిష్ట, అంటే అనేక మంది మనకి జై కొట్టేవాళ్ళు ఉండాలని, ఇట్లా ఇవన్నీ మిగతా కోరికలు ఇంకా ఉన్నాయి. అనే మనకి పేరు ప్రఖ్యాతులు ఉండాలి సంఘంలో, మనం ఏం చెప్తే అది జరగాలి, ఈ విధంగా ఇవన్నీ వాటి నుండి కూడా మనం దూరం అవ్వాలి. ఎప్పుడు అవ్వగలం అంటే, కలియుగంలో దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. ఏమిటి? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం హలో నాస్తైవ 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 గతిరంగిక. ఈ కామం అనే దాని నుండి, బంధం నుండి బయటపడటానికి హరినామం చేయాలి. కలియుగం చాలా చక్కని, చాలా సులువైన మార్గం. ఎటువంటి ఖర్చు లేదు. ఎవరైనా, ఎటువంటి వయసులో ఉన్న వాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా, అందరూ చేయొచ్చు. ఎందువల్ల అందరూ కూడా భౌతిక సంసారానికి బంధించబడి ఉన్నారు. స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రతి జీవి భౌతిక సంసారంలో ఈ బంధం నుండి బయటపడడానికి ఒకటే ఒకటే, అది హరినామం ఒకటే తరుణోపాయం. ఇంకా వేరే మార్గం లేదు. ఇంకా ఇక్కడ ఈ కామాన్ని దేంతో పోల్చారు? ఒక అగ్ని గ్రహించేది అన్నమాట. అగ్ని అగ్నితో పోల్చడం అనేది జరిగింది. అందుకే మనం ప్రతిరోజు ఉదయం ఒక గురువాష్టకం చదువుతాం. ఏమిటది? సంసార దావ నవలీల లోక ప్రణయ కారుణ్య గణాగణత్వం. అంటే ఇక సంసారం అనేది దావానలం వాటి మనకి తెలియడం లేదు. ఇందులో ప్రతి అనుక్షణం మనం కాలిపోతూ ఉన్నాం. ఏమిటి అని మనం కాల్చేది అంటే కామమే. కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ, కృష్ణుడు చెప్తున్నాడు. ఇదే కారణం, ఇదే నిత్యం శత్రువు జీవులు. ఈ బద్ధజీవుకు శత్రువు ఏంటి? ఇదే. శత్రువు ఏం చేస్తాడు? సాధారణంగా శత్రువు ఏం చేస్తాడు? శత్రువు మనకి ఏమిస్తాడు? దుఃఖాన్ని. మనకి దుఃఖాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు శత్రువు. ఎప్పుడు మనకు ఆనందం ఇవ్వం. అదేవిధంగా ఈ కామం అనేది మనకి ఏదైతే దుఃఖం అని అనుభవిస్తూ ఉన్నామో దాని అంతటికి కూడా కారణం ఒకటే, అది కామం. ఏమిటి? మనకి ఏదో ఒక వస్తువు కావాలి. దాని మనం కృష్ణుడు చెప్తున్నాడు, ఆ కామం క్రోధంగా మారుతుంది. ఒక వస్తువు కావాలని కోరుకుంటాం, అది లభించినప్పుడు కోపం వస్తుంది. మనం ధనం కానీ అనేకమైన వస్తువులు భౌతికమైన వాటి, అది లభించినప్పుడు కోపం, కోపం వల్ల దుఃఖం, చివరికి స్మృతి, ఇవన్నీ కూడా కోల్పోతాం. మనలో ఉన్న మంచి లక్షణాలన్నీ కోల్పోతాం కామం వల్ల. మనం చూడవచ్చు సంఘంలో ఎంతోమంది కామరతులైన వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఎటువంటి మంచి లక్షణాలు ఉన్నా పూర్తిగా వాటిని కోల్పోతారు. అందుకే మనకి 4 నియమాలు ఉన్నాయి. ఏమిటవి? వ్యభిచరించకూడదు, మాంసం తినరాదు, మద్యం సేవించరాదు, జ్యోతం అడగదు. ఇవన్నీ ఆడకుండా ఉంటే, ఇవన్నీ చేయకుండా ఉంటే వాడు మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. అది ఒక మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు చేయకుండా ఉన్నాడు. అక్కడ నుండి మనం ఆధ్యాత్మికంగా ఉన్నతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మలో ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఎందువల్లంటే పాపం చేస్తూ మనం భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇవన్నీ కూడా ఏమిటి? ఇక్కడ చెప్తుంది, భగవంతుడి ఆజ్ఞలు ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళందరూ కూడా బంధింపబడతారు. ఎప్పుడైతే మనం ఈ 4 నిషేధాలను మనం ఉల్లంఘించి చేస్తూ ఉంటామో పనులు, వెంటనే మనం బంధించబడిపోయాం కర్మ పాపము. కాబట్టి మనం ఈ సంసార దావనాల నుండి బయటపడడానికి ఎవరు ఉపాయం, ఏమిటి ఉపాయం అంటే హరినామం. ఆ హరినామాన్ని ఎవరి ఆధ్వర్యంలో చేయాలి? ఒక వైష్ణవుడి యొక్క ఆధ్వర్యంలో. ఆధ్యాత్మిక గురువు మనకి ఓం అజ్ఞాన చిందానందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుని మిలితమైన తస్మై శ్రీ గురువైన, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని ఆధ్యాత్మిక గురువు ఇస్తారు. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది, కొన్ని సంస్థలు ఉన్నాయి ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ శ్లోకంలో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, మనం కామ కోరికలు వాటికి ఇంధనం పోయడం వల్ల, ఒక మంటకి ఇంధనం పోయడం వల్ల మంట ఆరదు. అదేవిధంగా మనలో ఉన్న కామ కోరికలు, చాలామంది ఏమని చెప్తారంటే, కామ కోరికలు ఉన్నాయి తీర్చుకోండి, కొన్ని రోజులకి తీర్చుకొని తీర్చుకొని మీరు దృష్టి చేయండి, ఇందులోకి వస్తారు. అంటే తిరిగి ఆధ్యాత్మిక జీవనాన్ని అర్థం చేసుకోగలరు, ఆధ్యాత్మిక జీవితానికి వస్తారు. కానీ అది ఎప్పటికీ సంభవం కాదు. ఎలాగా? ఇప్పుడు నిప్పులో మనం ఇంద్రాన్ని వస్తుంటే నిప్పు మంట ఇంకా పెరుగుతుంది, కానీ మంట ఏ రోజైనా ఆరిపోతుందా? ఆరిపోతుందా? ఆరిపోదు. అదేవిధంగా కామ కోరికలు కూడా తీర్చుకొని కొద్ది ఇంకా ఇంకా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి 1 రూపాయి సంపాదించాడు, తర్వాత 10 రూపాయలు, 1000, 1,000, 1,000, ప్రపంచం మొత్తానికి కూడా తానే అధినేత అవ్వాలని, అంతే కదా? ఇప్పుడు దేశానికి, రాష్ట్రానికి, తర్వాత ప్రపంచానికి. ఆ విధంగా ముల్లోకాలకి, రాక్షసులు చూడండి, ఎవరు? రావణాసుడు, హిరణ్యకశిపు, హంసుడు, వీళ్ళందరూ ఏంటి? నేనే ప్రపంచానికి మొత్తానికి కూడా రాజులు అవ్వాలి అనే కోరిక. కొంచెం 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 ఈ ప్రదేశానికి, తర్వాత ఈ ప్రదేశం మొత్తానికి, ముల్లోకాలకి, అందరికీ కూడా ఈ కోరిక ఎప్పుడు తగ్గిపోయింది? ఎవరైనా లేదా పేర్లు ప్రఖ్యాతులు కానీ ఎవరికైనా ఈ కోరిక తీర్చుకోవడం వల్ల పూర్తిగా కోరికలు పోయి భగవంతుడి గురించి అర్థం చేసుకునే మార్గానికి రాగలిగారా సృష్టి మొదటి నుండి? ఎవరు లేరు. అది ఏదో యాదృచ్ఛికం. కొంతమంది ఆ కోరికలు తీరక విసుగు చెంది అప్పుడు ఆధ్యాత్మిక జీవనానికి వస్తారు. కోరికలు తీరక, అంతేగాని కోరికలు తీర్చుకొని పూర్తిగా అన్ని కోరికలు తీరిపోయి ఎవరు రారు. అలాంటిది కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని సంస్థల్లో అదే చెప్తారు, ఏంటి మీ కోరికలు అన్నీ తీర్చుకోండి, ఇంకా వాళ్ళు స్త్రీలు పురుషులకి సంబంధాలు ఏర్పరుస్తారు, మీలో ఉన్న మైత్రుల కోరిక పూర్తిగా తీర్చుకోండి, అప్పుడు మీరు భగవంతుని అర్థం చేసుకోగలరు, ఆధ్యాత్మిక జీవనం మీకు రాగలరు. అది అసంభవం. అది పూర్తిగా శాస్త్రానికి విరుద్ధం. మనం నివృత్తి చేసుకోవాలి వీటన్నిటిని కూడా. తమస్సో మా జ్యోతిర్గమై, ఎంత తమో గుణంలో ఉండి చేసే పనులని పూర్తిగా మనకి భౌతిక కోరికలన్నీ తీర్చుకోవడం అంటే అంధకారంలో ఉండడం. అంటే మనం ఆత్మ అనే జ్ఞానాన్ని మనం కోల్పోయాం. మన ఆత్మ అనే జ్ఞానం మొదటి మెట్టు ఆధ్యాత్మిక జీవనాన్ని. మనం ఇదే శరీర భావంలో ఉంటే ఏ విధంగా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలం? మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేది అర్థం చేసుకోగలం. మరి వాళ్ళు భౌతికాన్ని కోరిక తీర్చుకుంటూ ఉంటే వాళ్ళు ఆత్మ అనే జ్ఞానాన్ని ఎలా పొందుతారు? నేను శరీరాన్ని ఏమి అనుకుంటారు? నేను పురుషుడిని, లేదా నేను స్త్రీని, నేను ఫలాన దేశస్తుంది, నేను ఫలాని జాతికి చెందినవాడిని, ఫలాని కులం వాడిని అనుకుంటూ ఉంటాను. అప్పుడు ఎలా సాధ్యం ఆధ్యాత్మిక జ్ఞానం? కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, లేదా భగవంతుని అర్థం చేసుకోవడం అనేది మనకి కోరికలు తీర్చుకోవడం ద్వారా ఎప్పుడు సంభవం కాదు. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంద్రియ భోగం వల్ల మనకు అనిపిస్తుంది, మరి మన యొక్క భౌతిక కోరికలు తీర్చున్నప్పుడు మనకి సుఖం వస్తుంది కదా, మనకేమనిపిస్తుంది? వీటన్నిటి ద్వారా సుఖమే లభిస్తుంది కదండి. మనకి మంచి ధనం ఉంది, పేరు దృశ్యాలు, మనకి కావలసిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి, ఏసీ కారు అన్నీ ఉన్నాయి, దానివల్ల ఆనందంగా ఉంటాం అని అనుకుంటున్నాం. మరి అన్ని సదుపాయాలు పొందిన వ్యక్తి ఎవరైనా సృష్టి మొదటి నుండి పూర్తిగా ఆనందంగా శరీరం వదిలేస్తున్నారా? మరణించే సమయంలో నేను ఆనందంగా మరణిస్తున్నాను అని ఎవరైనా చెప్పారా? ఎవరు ఆనందంగా శరీరం వదలదు. మనకి ఎన్ని సదుపాయాలు ఉన్నాయి? 4 సమస్యలు ఉన్నాయి: జన్మ, మృత్యు, జరా, వ్యాధి, పుట్టడం, ముసలితనం రావడం, జబ్బు చేయడం, మరణించడం. ఇవి ఎప్పుడు కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాన్ని దర్శనం. మరి మిగతా ఏదైతే మనకి సదుపాయాలు ఉన్నాయనుకుంటున్నామో, ఏదైతే మనకి ఇంద్రియ భోగం అంటే మన యొక్క భౌతికమైన కోరికలు తీర్చుకోవడం వల్ల ఆనందంగా ఉందనిపిస్తుందో, అది ఎటువంటిది? క్షణికమైంది, క్షణికమైన ఆనందం. అతనికి మైదలో కూడా క్షణికమైన ఆనందం అందులో ఉంది కూడా, తర్వాత తిరిగి దుఃఖమే. కానీ మనం ఏమనుకుంటున్నాం, అదే భ్రమ, అదే మాయ. అంటే ఏమిటి? ఈ యొక్క ఇంద్రియ భోగంలోనే మనకు సుఖం ఉంది అని అనుకోవడమే మాయ. మాయ అంటే ఏదైతే శాశ్వతమైంది కాదో దాన్ని శాశ్వతం అనుకోవడాన్ని అనుకోవడమే మాయ. ఈ భౌతిక సంసారం శాశ్వతం కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనకున్న భార్య, బిడ్డలు, మనకున్న వస్తువులు, మనకున్న ధనం, ఇదంతా మనతోనే ఉంటుంది, శాశ్వతమైంది అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానం మనకి వస్తుందో అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేది. ఈ జ్ఞానం లేకుండా పురోగతి అనేది ఉండదు. చాలామంది చెప్తారు, మీరు చేసే పనులని చేయండి, అంటే మనం పాపాలు చేస్తున్నా చేయండి, కానీ మా దగ్గరికి రండి, లేదా దీవెనలు తీసుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకున్నా మనకేం ప్రయోజనం ఉండదు. ఎందువల్లంటే మనకి నిజమైన జ్ఞానం లేదు. అటువంటి జ్ఞానాన్ని మనం ఏం ఆచరించడం లేదు. దానివల్ల ఏ విధంగా మనల్ని మనం ఉద్ధరింపబడతాం? ఏ విధంగా నిజంగా సంతోషంగా జీవించగలం? ఒకవేళ పాపాలు చేస్తూనే సంతోషంగా ఉండగలం? లేదు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క అగ్నిలో ఉల్లంఘిస్తామో మనం శిక్షింపబడతాం. అదే కర్మ మనం అనుభవించాలి. ఈ కర్మ ఎటువంటిది? ఒక గొలుసు లాంటిది అనమాట. ఒకదానికి ఒకటి ఇలా తయారవుతూ ఉంటుంది. మనం చేసేది ఇంకా అంధకారంలో కూలిపోతాం. ఈ కామం అంత భయానకమైనది. అందువల్ల దావానలం అంటే ఏమిటి? ఎవరో నిగ్గు పెట్టవసరం లేదు. అడవి ఒకసారి అంటుకుందంటే ఒక్కసారిగా అడవి అంతా కూడా అంటుకోండి. అలాగే మనం ఒక చిన్న పాపం చేయడం మొదలుపెట్టామంటే ఒకదానికి ఒకటి ఇంకా మనం ఉదాహరణ చూడవచ్చు. ఏదైనా ఒక వ్యక్తి ఒక అబద్ధం ఆడాడు అనుకోండి, దానికి అప్పుపుచ్చుకోవడానికి ఎన్నో వందల అబద్ధాలు ఆడాలి. తిరిగి దాన్ని ఇతరులకు తెలియకుండా చేయడానికి ఒకదానికి ఒకటి ఎన్నో అబద్ధాలు. అదే విధంగా పాపం చేస్తే దాన్ని కలుపుకుంటడానికి, దాన్ని అట్లా చేయడానికి అనేకమైన ఒకదానికి ఒకటి మన హృదయం ఆ ప్రవృత్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పాపం చేయడం మొదలుపెట్టాము కాబట్టి మన యొక్క ఇంద్రియ భోగం అనేది ఇంకా చేస్తూ ఉండడం వల్ల మన యొక్క దుఃఖం నుండి బయటపడలేము. దుఃఖానికి కారణం కామం. ఈ కామం నుండి బయటపడాలంటే మనం ప్రేమని పెంపొందించుకోవాలి. ప్రేమని పెంపొందించుకోవడం ఏంటి? మొట్టమొదటి చేసేది ఎవరైనా ఆధ్యాత్మిక జీవనంలో మొట్టమొదటి కర్తవ్యం ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహం. ఎలాగా? మరి మనకి ఇప్పుడు కామం ఉంది, వాటన్నిటిని పూర్తిగా కామం వదిలేసి నేరుగా దృష్టిని అర్చించగలవా, మొత్తం చేయగలవా అంటే లేదు. అందువల్ల మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కృష్ణుడి వైపు మళ్లించాలి. ఎలాగా? ఎలా మళ్లించగలం? మనం రోజు తినాలి కానీ దాన్ని కృష్ణుడి కల్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు. మన రోజు ఏదో ఒకటి వినాలి, భౌతికమైన వినాలి, భౌతికమైన వార్తలో లేదా భౌతికమైన పాటలో, కానీ మనం కృష్ణ కథ వినాలి, కృష్ణుని కీర్తనలు వినాలి. ఈ విధంగా మనం ఉండే ప్రవృత్తిని, మన లక్షణాన్ని కృష్ణ చైతన్యం వైపు మళ్ళిస్తే తిరిగి మనకి కృష్ణుడికి మధ్య ప్రేమ అనేది తిరిగి మన హృదయంలో ఉన్నది. ఇది ఏదో కొత్తగా తయారు చేసింది కాదు. కృష్ణుడితో ప్రేమ అనేది హృదయంలో దాగి ఉంది, కానీ అదంతా కూడా దేంతో? ఈ కామంతో కప్పేయబడింది. కాబట్టి ఈ కృష్ణ చైతన్యంలో ఉండే ఏదైతే కర్మలు ఉన్నాయో పనులు, అవి చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ కామం తొలగిపోయి తిరిగి ప్రేమ అనేది బహిర్గతం అవుతుంది. ప్రతి జీవి హృదయంలో ఉంది కృష్ణుడి పట్ల ప్రేమ. కేవలం దాన్ని బయటికి తీయాలంతే. దానికి మార్గం ముఖ్యంగా హరినామం చేయడం. ఈ మిగతా అన్ని కృష్ణ చైతన్యంలో చేయవలసిన పనులన్నీ కూడా మనం ప్రతినిత్యం చేస్తూ ఉంటే ఈ కామం నుండి బయటపడాలి. లేదంటే ఈ కామం వలన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ఎవరైతే ఇంద్రియాన్ని నిగ్రహించి కృష్ణుని సేవ చేస్తూ ఉంటారో అదే ఒక చిహ్నం అనమాట. కృష్ణుడి ప్రేమ ఉందని అర్థంలో. ఎందువల్ల మనం ఇవన్నీ చేస్తున్నాం? ఎందువల్ల పాపం చేయడం వదిలేస్తున్నాం? కృష్ణుడు చెప్పాడు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం ఏదైతే ఉందో అది భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చింది, అది శాస్త్రంలో ఉంది. కాబట్టి మనం ఆ కార్యాలన్నీ చేయలేదు. మనం ఒక వ్యక్తి చెప్పింది చేస్తున్నామంటే అతని పట్ల మనకి ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నట్టు. కృష్ణుడు ఇచ్చాడు ఇవన్నీ కాబట్టి మనం చేస్తున్నాం. కాబట్టి మన ప్రేమను ఆ విధంగా కృష్ణుడు చేస్తుంది, కృష్ణుడి పట్ల ఇష్టాన్ని. కాబట్టి ఈ కామం, ఈ యొక్క మైథున కోరిక అనేది ముఖ్యంగా భౌతిక సంసారాన్ని, జీవుని బంధిస్తుంది. దీని నుండి తప్పకుండా బయటపడితేనే మనం భగవంతుని చేరుకోగలం, భగవంతుని అర్థం చేసుకోగలం. దానికి మార్గం హరినామం, ముఖ్యంగా హరినామం. ఇంకా కృష్ణ చైతన్యంలో అనేకమైన ఉన్నాయి, అవన్నీ కూడా మనం సాధన ద్వారా ఈ యొక్క కామం నుండి బయటపడగలం. అంతేగాని కృత్రిమంగా మనం కోరికలన్నింటి నుంచి దూరంగా కూర్చొని ఎక్కడో ఒక సాధువులాగా కూర్చోవడం కుదరదు. కూర్చొని ఉండలేదు, మనసులో ఏదో ఒక ఆలోచన వస్తుంది. అందువల్ల ఆలోచనలు ఎటువైపు మండించాలి? కృష్ణుడి వైపు మండించాలి, భక్తుల వైపు మండించాలి. ఇది ఎలా చేయగలం? ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సాధన అనేది చాలా సులభం అవుతుంది. నేరుగా మన కృష్ణుడికి ఎలా సేవ చేయాలి అనేది మనకి నేరుగా తెలియదు. అందువల్ల శుద్ధ భక్తులు ఎవరైతే వైష్ణవులైన వాడుతుంటారో వాళ్ళ ఆధ్వర్యంలో మనం భక్తియుక్త సేవ చేసినట్లయితే ఈ కామం నుండి బయటపడగలం, ఈ భౌతిక సంసారం నుండి బయటపడగలం, ఈ బంధం నుండి తిరిగి కృష్ణుని యొక్క చరణకమలాలను చేరుకోగలం. అక్కడ శాశ్వతంగా వైకుంఠంలో తిరిగి సేవ చేసే భాగ్యం మనకి లభిస్తుంది. హరే కృష్ణ. కేవలం భగవంతుడికి ముడుపులు ఇవ్వడం వలన, అంటే మొక్కులు మొక్కుకోవడం వలన కోరిక పూర్తిగా మన కోరికలు అనేవి తీర్తయ్యా, ఇది ప్రశ్న. ఇక్కడ కర్మ ఎటువంటిదంటే మనం నేరుగా కర్మని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. మొట్టమొదటి విషయం ఎలా అంటే, చిన్న కథ ఉంది శాస్త్రం, అంటే మహాభారతం వస్తుంది. ధృతరాష్ట్రుడు తెలుస్తుంది కృష్ణుడు భగవంతుడని, చివరిలో అడుగుతాడు ఏమని, నాకు 100 మంది సంతానం ఇచ్చాం, చాలా సంతోషం. 100 మంది కొడుకులు ఉండడం అంటే మాట్లాడాలి. కానీ నువ్వు 100 మందిని కూడా తిరిగి యుద్ధంలో చంపేశావు, ఇది నీకు తెలుసు. నీ ఆధ్వర్యంలో జరిగింది, నువ్వు భగవంతుడు. మరి ఎందుకు ఇలా చేశావు? కనీసం ఒక్కడైనా మిగిలి ఇచ్చినట్టు వచ్చి కదా, అసలు ఎవరు లేకుండా చేశావా అని అంటే కృష్ణుడు చెప్తాడు, నువ్వు 50 జన్మల క్రితం ఒక పక్షికి 100 పిల్లలు ఉంటాయి, అయితే ఆ పక్షిని గుడ్లు పొడి చేస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అప్పుడు వేరే జన్మ తల్లి పక్షిని పొడిచి పిల్లలన్నింటినీ కూడా చంపేస్తాడు మంట పెట్టేసి అని కృష్ణుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు. మరి ధృతరాష్ట్రుని ప్రశ్నిస్తాడు, మరి 50 జన్మల క్రితం కదా నేను చేసింది, దానికి ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను శిక్షిస్తున్నావు అని. అంటే కృష్ణుడు ఏమని చెప్తాడంటే, 100 మంది పిల్లల్ని కనడం అనేది సాధారణమైన విషయం కాదు, 100 మంది సంతానం కలగాలంటే ఎంతో పుణ్యం ఉండాలి. అందువల్ల నువ్వు 50 జన్మల్లో పుణ్యం చేయాల్సి వచ్చింది, తిరిగి పుణ్యం చేసే అవకాశం లభించింది. తరువాత ఇప్పుడు ఆ 100 మంది పిల్లల్ని కన్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ చంపేయడం అనేది, ఇప్పుడు దాని యొక్క ప్రతిఫలం అనేది ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ పక్షిని చంపడం అనేది ఉందో కర్మ, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మరి ఇక్కడ చూడండి ఎంత క్లిష్టమైంది అర్థం చేసుకోండి, ఒక చిన్న పని. అదేవిధంగా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో, అతను కేవలం ముడుపు లేదా ముక్కుకోవడం వల్లనే కోరిక తీరింది అనేది మనం చెప్పడం కష్టం. అతను కూడా అర్హత ఉండాలి ఆ సాధన, ఆ పని చేయడానికి. ఏదైనా ఒక ఉద్యోగము లేదా ధనం సంపాదించడానికో పూర్వజన్మలో కొంత పుణ్యం చేస్తే ఈ జన్మలో అది సంపాదించడానికి అర్హత ఉండాలి. అదే సమయంలో అతను భగవంతుడు కూడా మొక్కుకొని ఉండొచ్చు, అది తీరి ఉండొచ్చు. లేదా అర్హత కొంచెం ఉంటే భగవంతుని మొక్కుకోవడం వలన అది తీరి ఉండొచ్చు, అతను ఇష్టగా భగవంతుని సేవించడం వల్ల. అది ఎలాగా అనేది ఇదమిద్ధంగా, అంటే ఇది ఇలా అనేది నిర్దిష్టంగా చెప్పడం చాలా కష్టం. కానీ ఇవన్నీ కూడా కర్మ ద్వారానే జరుగుతుంది. ఏది కూడా కర్మకి బయట, అంటే అలాగ ఏం చేయకుండా ఒకళ్ళకి ఏదైనా సంభవించడం అనేది ఉండదు. దానికి తగ్గ కృష్ణుడు చెప్తున్నాడు, అతని అతనికి ఆ అర్హత ఉంటే ఏదైతే కోరిక ఉందో అతనికి ఆ కోరికని నేను తీరుస్తాను, దానికి తగ్గ అర్హత కూడా ఉండాలి. అటువంటి పని అతను చేయాలి, అప్పుడే అతని కోరికలు అనేవి తీరుతాయి. అంతేగాని ఉదాహరణకి నేను ప్రధానమంత్రిని అవ్వాలి అని మొక్కుకుంటాను, అవుతాను వెంటనే, నేనేం చేయను ఇంట్లోనే కూర్చుంటాను, అవ్వం అలా అనమాట. హరే కృష్ణ.